ಲಕ್ಷ್ಮೀವನ ಪಕಾಮಿ ನಿತ್ಯಾಭಿರಂಜ ಪ್ರಬೋಧನಂ ವಿಂದೇಯಂ ಕಾಮಶ್ವ ಪುರುಧಾನಹಂ ಸ್ವಾಹಾ ಪ್ರಬೋಧನಾಮೃತಮಧ್ಯಾಮಹಸ್ತ ಪ್ರಬೋಧನೇಂ ಶ್ರೀಂ ದೇವೀ ಮಪ ಸ್ವಹೇ ಶ್ರೀರ್ಮ ದೇವೇ ಜುಧ ಸ್ವಾಹ 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 ಸ್ವಾಹ
ಸರಸ್ವತಿ ವೇದಾಂಗ್ ಭಾವಾರ್ಥ సదాసు జగామే రాగం ధర్మేషు జగన్మనః దైవీం మేధాతురస్పదే దానాం మేధాతురవిర్జిషదాః స్వాహా.
ఏంసుకాయ వారిరేనాంతవిషయ సరస్వతి ప్రజా విశ్వస్య ప్రజాయన ఉదక్షిద్యోవనీ దేవి సరస్వతి పురోతేధనే హిదే ఇంద్రం నవర్తదోర్యే స్వాహ. సరస్వతి ఘోరాహిణ్యవర్తని వృత్రగ్ని వస్తు స్వాహ. సానో విశ్వాదిత్యోరణ్యార్థావరి అతన్న హే సూర్య స్వాహ. హే ఉత్తర ప్రియా ప్రియా ఆప ప్రశే పార్థివాన్యో అంతరిక్షం సరస్వతి నిరస్వాహ.
ఇంకా మధ్యలోకి వేయాలి, దాని మీద వేసి మూత కట్టేసి స్టార్టింగ్ స్పీచ్ మిస్ అయిపోయి
విశ్వస్యాత్మేశ్వరకోశాత్మకోశమత్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం స్వాహ.
నారాయణ పరం బ్రహ్మ దత్తం నారాయణ పర
నారాయణ పరోజ్ఞాతాధ్యానం నారాయణ పర పద్మకోశ ప్రదేకాజగో హృదయంచాప్యథమకం అథో నిశ్యాభ్యాం వృతిష్ట సహ సూక్ష్మం ప్రతిష్ఠితం తస్వ్యేవ్యాక్షుర్విశ్వమక స్వాహందేహమాస్తాయాత్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ సజివ సహరిసేంద్ర సోక్షర పరమశ్వరాత్
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా
నారాయణాయ తన్నో మమ ఇంకొక సూక్తం చెప్పండి
రామదేవాయ
నమో ఆచేష్టాయ నమ శ్రేష్టాయ నమార్ష్టాయ నమ కాలాయ నమ కల వికరణాయ నమ బల వికరణాయ నమ బలాయ నమ బల ప్రమథనాయ నమ సర్వభూత దమనాయ నమ మనోన్మనాయ నమ
స్వాహా
అపమృత్యమక్షతం అపేతశ్శవరంజి అదానాజ్ఞావహరాయ స్పోషక సహస్రణం చేతే సహస్రమయుధం
వాచామృత్యామత్యాయ హంతవే దార్యజ్ఞస్య మాయయా సర్వానవయజామహే మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా.
ంత్రం భగ్యజామహే సుగంధిం
పశ్చిమండి.
లక్ష్మీనారాయణుడికి కూడా నమస్కారం చేసుకోండి, పార్వతీ పరమేశ్వరులకి కూడా నమస్కారం చేసుకోండి, సీతారాముల వారికి కూడా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకుని మీరు పైకి లేచిన కదా సెకండ్ బ్యాచ్ మాస్టర్
పరమలక్ష్మి విష్ణువక్షస్తి నమాయి
నమస్కారం.
ఓం శ్రీరామ పరమలక్ష్మీ విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితారకాయై రమామన్యజాయై నమస్కారః. ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మీ విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితారకాయై రమాబంధితాయై నమస్కారః. ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మీ విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రితారకాయై రమాబంధితాయై నమస్కారః.
దేవరాయ నిరభిగార్య మాస్టర్ గారికి ఇక్కడ అంత ఇచ్చేసరికి ఇక్కడ ఇక్కడ
పైన మీరు మీరు ఓకే మేమే పద ఇవ్వాలి. క్లాత్ తీసుకుని అండి
అక్కడ తీసుకోవాలి.
ఇది కమ్మా
ఒక్క నిమిషం స్వామి పూర్ణ వచ్చి జరుగుతుంది ఒకసారి మాట్లాడండి ప్రశాంతంగా ఉండండి తీసుకోండి.
కూర్చోండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఇంకా కొంచెం అండి
అమ్మ కొంచెం వెనక్కి జరగండి అమ్మ అందరూ అందరు వెనక్కి జరగండి.
రావద్దు ఒక్క క్షణం ఆగండి నేను రక్ష తీసుకుని వెళ్ళిన తర్వాత
మంత్రోపదేశం కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళండి.
అమ్మా ఎవ్వరు పరిరక్షణ చేయకూడదు ముందు వాళ్ళు పారైన పర్లు అందరికి అవకాశం ఇచ్చేయండి మీరందరూ వెనక్కి ఉండండి దూరకండి.
అమ్మా ఇవ్వ రావద్దమ్మా ఇంకా సెకండ్ రౌండ్ కూడా పారాయణ పనులు ఉన్నారమ్మా దయచేసి గమనించండి, ఎవరు రాకూడదు అమ్మ, పారాయణ పనులు ఇంకొక రౌండ్ ఉన్నారు, దయచేసి ఎవరు రాకండి. జై శ్రీరామ్.
పద్మాకరాఖ్య పర్యంతాం వందే గురు పరంపరాం. సమస్త సన్మంగళాన్ని సంతు హనుమత్ రామ హనుమతు లక్ష్మణ భరత శత్రుఘ్న సీతా సమేత శ్రీరామచంద్రుని యొక్క పాదారవిందాలకు నమస్కరిస్తూ, అలాగే ప్రణవ పీఠాధీశులు, త్రిభాషా మహాసహస్రావధాని, అభినవ సుఖ, సరస్వతీపుత్ర, ఆంధ్ర మురారి ఇత్యాది అనేకానేక బిరుదాంకితులు, శతాధిక ఆలయ ప్రతిష్టాపకులు అయిన బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురు దంపతుల పాదపద్మలకు నమస్కరిస్తూ, 7 రోజుల దీక్షతో మనం ప్రారంభించుకున్నటువంటి శ్రీ వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణ కావ్య ప్రవచన పారాయణ కార్యక్రమం 6వ రోజు ఉదయం చేరుకుంది. ఈ రామాయణాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ తెలుసుకోవడం మన ధర్మం కాబట్టి మనకి అందినంత మేరకి అవకాశం ఉన్నంత మేరకి దాని గొప్పతనం తెలుసుకుందాం. ఇప్పటికే మనం ఒక మాట అనుకున్నాం, ఈ భూమండలం మీద ఎంతకాలం అయితే కొండలుంటాయో నదులుంటాయో అంతవరకు కూడా ఈ రామాయణ కథ ఉంటుందని, రామాయణ కథ ఉన్నంతవరకు ఓ వాల్మీకి నువ్వు పుణ్యలోకాల్లో ఉంటావని చెప్పి బ్రహ్మదేవుడు వరం ఇచ్చినట్టుగా కూడా మనం తెలుసుకున్నాం. అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని 24,000 శ్లోకాలతో, గాయత్రీ మంత్రంలో ఉన్నటువంటి 24 బీజాక్షరాలని ఒక్కొక్క అక్షరాన్ని 1,000 శ్లోకాలకి ముందుగా ఉంచి వ్రాశాడు 24,000 శ్లోకాలు. ఈ 24 శ్లోకాలని సప్త కాండ మండితము అంటే 7 కాండములుగా విభజించారు. చాలామంది కాండ కాండ అంటారు, కానీ అది సరైనటువంటి పదం కాదు. కాండము అనేది సరైనది. సుందరకాండ సుందరకాండ అంటారు, కానీ సుందరకాండము అనాలి. ఏదైనా సమాసం చేస్తే సుందరకాండ అది వేరే విషయం, విడిగా పలికినప్పుడు సుందరకాండము అని తీరాలి. ఆ క్రమంలో ఆయన బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కింధాకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఆఖరుగా ఉత్తరకాండము, ఇట్లా 7 కాండములుగా విభజించారు. అయితే విశేషం ఏంటంటే ప్రతి కాండములోనూ ఆ కాండములో జరిగినటువంటి విశేషాలను బట్టి ఆ పేరు పెట్టారు. ఉదాహరణకి బాలకాండము అని ఉంది. బాలకాండంలో శ్రీమన్నారాయణుడు దశరథుని పుత్రునిగా శ్రీరామచంద్రునిగా అవతరించిన దగ్గర నుంచి ఆయన మిథిలానగరంలో వివాహ కార్యక్రమం అయ్యి తిరిగి వచ్చేంతవరకు, అయోధ్య తిరిగి వచ్చేంతవరకు మొదటి కాండలో బాలకాండగా పేర్కొన్నారు. ఇక అయోధ్యాకాండలో కైకేయి వరాలు కోరుకోవడం, శ్రీరాముని యొక్క అరణ్యానికి బయలుదేరడం, అరణ్యం దాకా చేరుకోవడం 2వది అయోధ్యాకాండగా పెడితే, అరణ్యకాండలో ఎవరెవరి ఆశ్రమ భారద్వాజ మహర్షి ఆశ్రమం నుంచి ప్రారంభించి అట్లా వెడుతూ వెడుతూ చిత్రకూటం వెళ్ళడం, అక్కడి నుంచి ఇవన్నీ కూడా దండకారణ్యంలో ప్రవేశించడం, ఇవన్నీ కూడా అరణ్యకాండలో ప్రస్తావించినట్లయితే, ఆ తర్వాతది కిష్కింధాకాండం అంటే కిష్కింధకు వెళ్ళి శ్రీరాముడు లక్ష్మణుడును అక్కడ సుగ్రీవునితో మైత్రి స్నేహం చేయడం కిష్కింధాకాండ అయితే, తర్వాత మరి ఎందుకో సుందరకాండం అని పేరు పెట్టారు. మరి సుందరకాండము అనేదానికి దాంట్లో ఏ విధమైనటువంటి ఆధారం కనిపించలేదు, కానీ ఏ దేని పెట్టి సుందరకాండం అని పేరు పెట్టారు. ఆ తర్వాత యుద్ధకాండం పెట్టారు, యుద్ధం జరిగింది కాబట్టి యుద్ధకాండము అని పేరు పెట్టారు. ఆ తదనంతరం గురుగారు మనకు రోజు ప్రవచనం చేస్తున్నారు ఉత్తరకాండం, అగస్త్య మహర్షి వచ్చి శ్రీరామచంద్రునికి అనేకానేక రావణాసుని యొక్క వృత్తాంతము, మేఘనాథుని యొక్క వృత్తాంతము, మిగిలిన విద్యుజ్జీహుని యొక్క వృత్తాంతము, ఇట్లా అనేక మంది రాక్షసుల యొక్క మిగిలిన కార్యక్రమాల యొక్క ఆంజనేయుని యొక్క వృత్తాంతం, ఇవన్నీ కూడా చెప్పడం ఉత్తరకాండంలో మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఈ ఖండానికి ఐదవ కాండానికి సుందరకాండని ఎందుకు పేరు పెట్టారు అని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, పెద్దలు ఏం చెబుతున్నారంటే ఆ కాండంలో సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందర కపి సుందరే సుందరం మంత్రం సుందరే కిం నసుందరం అది సుందరకాండంలో ఇన్ని సుందరములు ఉన్నాయి కాబట్టి వాల్మీకి మహర్షి ఆ కాండానికి 5వ కాండానికి సుందరకాండం అని పేరు పెట్టారు. ఏమిటి దాంట్లో మనకు కనిపించే విశేషాలను కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకున్నట్లయితే, మొదటిది సుందరే సుందరో రామ. సుందరకాండలో శ్రీరామచంద్రుని యొక్క ఈ రెండు కూడా చక్కగా వర్ణింపబడ్డాయి. కావ్యం మొదట్లో మరి వాల్మీకి మహర్షి నారద మహర్షిని 16 గుణాలు అడగడం, ఆయన మళ్ళీ తిరిగి చెప్పడం, ఇవి చెప్పాడు, గుణములు చెప్పాడే తప్ప ఆయన భౌతికమైనటువంటి స్వరూపం ఎలా ఉంటుంది అది అక్కడ చెప్పలా. కానీ సుందరకాండలోకి వచ్చేసరికి హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వచ్చి రామాయణాన్ని గానం చేస్తే ఆమె దాన్ని విశ్వసించి ఇతడు రామదూతగా నమ్మి రాముని యొక్క అవతారాన్ని ఆకారాన్ని వర్ణించమని అడిగితే అక్కడ అద్భుతంగా రాముని యొక్క ఆకారము, రాముని యొక్క గుణగణాలు, రాముని యొక్క స్వభావము ఇవన్నీ కూడా వర్ణించాడు. అంత విపులంగా సుందరకాండలో వర్ణించాడు కాబట్టి ఏమన్నారు, సుందరే సుందరో రామ. సుందరకాండలో రాముని యొక్క సౌందర్యం అంతా కూడా, ఆకారం అంతా కూడా వర్ణించబడింది కాబట్టి అది సుందరకాండం అని చెప్పి ఒక అంటే మనం అన్ని క్లుప్తంగా చెప్పుకుందాం, సమయం 10 నిమిషాలే కాబట్టి. రెండవది సుందరే సుందరీ కథ. మిగిలినటువంటి కాండములో ఉన్న కథకి హనుమంతుడు ఆంజనేయుడు సముద్రాన్ని దాటడం, 100 యోజనముల దూరంలో ఉన్నటువంటి సముద్రాన్ని దాటడం, ఆ సముద్ర లంఘనంలో అటు మైనాక పర్వతాన్ని ఇలాగ వీళ్ళందరినీ జయించుకుంటూ వెళ్ళి అటు లంక అధిపతిని, లంకకి అధిపతిని అయినటువంటి దాన్ని ఆమెను మర్తించడం, ఆమె బ్రహ్మగారి యొక్క మరి వరాన్ని ఆమె స్మరించడం, ఆ తర్వాత హనుమంతుడు రావణుని యొక్క అంతఃపురంలో కానీ పుష్పక విమానంలో కానీ అంతరా కూడా సంచరించి సీతాదేవి కోసం వెతకడం, ఎక్కడా కనిపించకపోతే చివరికి కొంచెం ఆత్మహత్యకు కూడా పాపమైన ప్రయత్నం చేశాడు. మళ్ళీ వెంటనే తిరిగి తెచ్చుకున్నాడు, అయ్యో చాలు తప్పనుకుంది. అప్పుడు చివరిగా అశోకవనంలోకి వెళ్ళి వెతికి తప్పనిసరిగా సీతాదేవి ఈ సాయం సంధ్యా సమయంలో ఇక్కడ చక్కగా ఈ తర్పణాలు ఇవ్వడానికి వస్తుంది, సంధ్యావందనం. నన్ను గురుగారు చెప్పారు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా సంధ్యావందనం ఉంటుంది, అందరికీ ఒకేలా ఉండదు. కాబట్టి అర్ఘ్యం ఇవ్వడానికి వస్తుంది, అర్ఘ్యప్రదానానికి వస్తుంది కాబట్టి ఇక్కడే కూర్చుందామని చెప్పి అక్కడ కూర్చుని ఆ అశోకనంలో సీతాతల్లిని ఆయన మహానుభావుడు చూడటం, ఆ తర్వాత లంకని రావణాసుల దగ్గరికి వెళ్ళి నేను రాముని యొక్క దూతనని చెప్పి విశేషాలు చెప్పడం, లంకా దహనం చేయడం, రాక్షస సంహారం చేయడం, తిరిగి రావడం, ఇన్ని కథలు ఒక్క సుందరకాండంలో ఉన్నాయి. అంచేతనే సుందరకాండం ఏమని చెబుతున్నాం, సుందరే సుందరి సుందర కథ, సుందరే సుందరి కథ. కథ అనేది శ్రీలింగం కాదు, సుందరి అనాలి. సుందరే సుందరి కథ, కథ కూడా అద్భుతంగా ఉంటుంది చక్కగా ఆ సుందరకాండంలో. ఇక సుందరే సుందరి సీత, సీతాదేవి యొక్క సౌందర్యాన్ని మొదటి ఖండాలు ఎక్క కాండంలో ఎక్కడ వర్ణింపబడలేదు. కానీ ఆంజనేయ స్వామి ఆమెను చూసి ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి వర్ణిస్తాడు, చక్కగా వర్ణిస్తాడు కాబట్టి సీతాదేవి యొక్క వర్ణన కూడా సుందరకాండంలోనే అద్భుతంగా ఉంది కాబట్టి సుందరే సుందరి సీత. సుందరకాండంలో సుందరి అయినటువంటి ఆ సీతాదేవి యొక్క సౌందర్యము బాహ్య సౌందర్యం కాదండి, మనో సౌందర్యం. బాహ్య సౌందర్యం ఏముంది, ఆమె మనస్సు ఎలా ఉంది, ఎలా సంచరిస్తుంది, రాముని ఎలా జపిస్తుంది, రావణాసురుడు వచ్చినప్పటికీ ఎలా తిరస్కరించింది, ఎంత ధైర్యంతో ఆమె సమాధానం చెప్పింది, ఇవన్నీ కూడా ఆ సీతాదేవి యొక్క చరిత్ర సుందరకాండలో చాలా బాగా ఉంది. అంచేతే సుందరే సుందరి సీత నయనలారా, సుందరకాండలో సీతాదేవి సౌందర్యము అంటే బాహ్య సౌందర్యము అంతఃసౌందర్యము కూడా వర్ణింపబడింది. సుందరే సుందరం వనం, అట్లాగే సుందరకాండలో అరణ్యం అశోకవనము చాలా అద్భుతమైన వరణ్యం ఆ వనం, అది అద్భుతమైన వనం. అట్లాగే ఆంజనేయ స్వామి లంకలోకి వెళ్ళి ఆ త్రికూట పర్వతం మీద కాలు మోపిన తర్వాత ఆ చుట్టుపక్కలంతా అద్భుతమైనటువంటి సౌందర్యం కనిపించిందట. ఇదంతా మొన్న, అంటే మొన్న అంటే మొన్నే కాదు కానీ ఇప్పుడు గురుగా సుమారు 10-15 సార్లు వెళ్ళారు శ్రీలంక. వెళ్ళినప్పుడు భక్తులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి వనముల యొక్క సౌందర్యము, సీతాదేవి కోసం అశోకవనము, అట్లాగే హనుమంతుడు కాలు మోపినప్పుడు ఉన్నటువంటి ఆనమాళ్ళు, ఆ నది ప్రవహించేటువంటి నది, ఇవన్నీ కూడా చక్కగా త్రికూట పర్వతము, ఇవన్నీ కూడా చక్కగా అన్నీ చూపిస్తారు గురుగారు. మళ్ళీ తొందరలోనే వెళ్ళి శ్రీలంక మరి యాత్ర కూడా ఏర్పాటు చేశారు. అవన్నీ దీంట్లో ఏవైతే చెప్పారో అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి ఇప్పటికీ. అలాగే రావణాసురుని కాష్టం అని, రావణాసురుడు విమానం పెట్టుకున్న చోటు అని, ఇట్లా అన్నీ చాలా అద్భుతమైనటువంటి దృశ్యములన్నీ కూడా అక్కడ ఆ సుందర ఆ లంకలో ఉన్నవన్నీ వర్ణింపబడింది కాబట్టి అది ఏమంటున్నారైనా సుందరే సుందరం కావ్యం. అంతేకాకుండా ఆ అడవితో పాటుగా కావ్యము అంటే కావ్యానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. కావ్యానికి ఉన్న లక్షణాలన్నీ కూడా సుందరకాండమునకు పట్టాయి. అంటే యశస్సు కలిగించాలి, సత్య పరివర్తి ఉండాలి, ఉపదేశం ఉండాలి, ఇలాంటి 6 లక్షణాలన్నీ కూడా సుందరకాండంలో ఉన్నాయి కాబట్టి అది అద్భుతమైనటువంటి కావ్యముగా, ఒక ప్రత్యేక కావ్యముగా కూడా పరిగణింపబడుతుంది సుందరకాండ. అసలు రామాయణం, శ్రీమద్ రామాయణమే మహాకావ్యం అయితే మహాకావ్యంలో మరొక గొప్ప కావ్యంగా సుందరకాండం పరిగణింపబడుతుంది. అంచత అది సుందరమైనటువంటి కాండ సుందరకాండం. ఇక సుందరే సుందర కపిహి, ఇక సుందరకాండంలో కపిహి హనుమంతుని యొక్క స్వభావము, హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యాలు. లేకపోతే తాను వెళ్ళింది ఒక్కడైతే 80,000 మంది రాక్షసులని పరిగెబెట్టి సంహరించాడు. తోకకి నిప్పంటిస్తే ఏమీ భయపడలేదు. లంకంతా అంటే మొదటిసారిగా తను లంకలో సాయంకాలం వేళ చేరినప్పుడు రాత్రిపూట వెతికాడు లంకంతా కూడాను. ఎప్పుడు కూడా శత్రువులను జయించాలి అంటే అతని రహస్యాలు మనకు తెలియాలి. అందుకే హనుమంతుడు ఏం చేశాడంటే తోకకి నిప్పు పట్టి అంటించినప్పుడు వాళ్ళు ఇది బాగుంది, ఆనాడు చీకట్లో సరిగ్గా చూడలేదు, లంకలో ఎక్కడెక్కడ ఎంతమంది రాక్షసులు ఉన్నారు, ఎన్ని ద్వారాలు ఉన్నాయి, ఎంత బాగుంది, ఇవన్నీ చూడలేదు, వీటి పగలు కాబట్టి చక్కగా చూద్దామని చెప్పి ఈ నిప్పు అంటిస్తున్నటువంటి నెపముతో ఆ కారణం చేత మొత్తం సైన్యాన్ని, మొత్తం వాళ్ళ యొక్క యుద్ధ వ్యూహాన్ని కూడా కనిపెట్టేశాడు ఆంజనేయుడు. అదే ఆయన గొప్పతనం. అందుకే ఆంజనేయుడు బుద్ధిమంతుడు కదండి, బుద్ధిర్మతాంబరేణ్య. ఆయన నవ వ్యాకరణాలు చదివాడు, మరి వేదాలు చదివాడు, శాస్త్రాలు చదివాడు కాబట్టి బుద్ధి సూక్ష్మత కలిగిన వాడు. అందుకే ఏం చేశాడు, నాగమాత నోట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసేలా మరి బుద్ధి సూక్ష్మత వల్ల. అంచేత ఏంటంటే ఆయన యొక్క తెలివితేటలు అంత గొప్పవి కాబట్టి ఈ సుందరే సుందరం కపి సుందర కపి సుందరకాండలో ఆంజనేయ స్వామి యొక్క సౌందర్యం చెప్పిన సౌందర్యం, బాహ్య సౌందర్యం కాదు అంత సౌందర్యం. ఆయన గుండె దటవు, అలాగే రావణాసుని దగ్గర కూర్చొని ఎదురుకుండా మాట్లాడడం, ఆ నిప్పంటించడం, ఆ లంకని అది అశోకవనాన్ని ధ్వంసం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఒక్కడు వెళ్ళి ఎలా చేయగలరండి, నిర్భయంగా చెప్పాడు రావణాసురుడికి. అంత చేత అతని యొక్క శక్తి సామర్థ్యాలు, అతని ధైర్యము, అవన్నీ కూడా కేవలము సుందరకాండలో మాత్రమే మనకి ఎక్కువగా బయటపడుతున్నాయి కాబట్టి సుందరే సుందర కపి. ఇక అన్నిటికీ మించండి సుందరే సుందరం మంత్రం. అదని చాలామంది సుందరకాండను పారాయణ చేస్తూనే ఉంటారు. నిన్న కూడా మన భక్తులు కొంతమంది సుందరకాండం పారాయణ చేయించుకున్నారు. అంటే రామాయణమే గొప్ప మహాకావ్యమైనప్పటికీ మనకి ఎలాగైతే శ్రీ మహాభారతం చూశారు, శ్రీ మహాభారతం చాలా గొప్పదైనప్పటికీ దాంట్లో భగవద్గీత చాలా గొప్పది, విష్ణు సహస్రనామాలు గొప్పవి, శివ సహస్రనామాలు చాలా గొప్పవి, వాటి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే శ్రీమద్ రామాయణంలో కూడా రామాయణం చాలా గొప్ప కావ్యమైనప్పటికీ మాత్రమైనటువంటి అంశాలను తెలియజేస్తున్నప్పటికీ సుందరకాండమునకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి అంచేత ఏమన్నాడు సుందరే సుందరం మంత్రం. దాంట్లో అనేక మంత్రములు చెప్పబడ్డాయండి కార్యసిద్ధికి, వివాహం అవడానికి లేదా తలపెట్టిన కార్యం ముందుకు వెళ్ళడానికి, ఆరోగ్యం సంప్రాప్తించడానికి, ఉద్యోగ ప్రాప్తికి, ఇట్లా ఒకదానికి ఏంటండి అనేకానేకమైనటువంటి మానవుని యొక్క సమస్యలకి, మానవుల యొక్క ఇబ్బందులకి పరిష్కారములుగా అనేక మంత్రములు సుందరకాండంలో ఉన్నాయి. వాటినే మరి గురువులు కూడా ఉపదేశం చేస్తూ ఉంటారు, ఈ మంత్రం చదువుకోండి, ఈ మంత్రం చదువుకోండి అని చెప్పి. అందువల్ల సుందరే సుందరం మంత్రం కాబట్టి సుందరకాండములో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాం, రెండో మూడో మంత్రాలు చెప్పుకుందాం, ఎలా జరిగిందో కూడా మీకు వివరిస్తాను. అంచేత అన్నారు చివరికి పండితులు, సుందరే కిం నసుందరం, నాయనలారా సుందరకాండములో సుందరము కానిది ఏది, ఏది లేదు, అంతా సుందరమే. అందుకే వాల్మీకి మహర్షి ఒక్కొక్క కాండమునికి దాన్ని బట్టి స్వభావాన్ని బట్టి పేరు పెట్టినా ఈ ఐదవ కాండమునకు మాత్రం సుందరకాండము నామకరణం చేశాడు ఆయన. అంచేత ఆ సుందరకాండం అంత అద్భుతమైంది కాబట్టి, విశిష్టమైంది కాబట్టి అందరం పారాయణ చేసుకుంటున్నాం. ఆ పారాయణ ఎలా చేయాలో కూడా గురువులని తెలుసుకుని ఆ విధంగా పారాయణ చేస్తే తప్పదు కార్యసిద్ధి జరుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతున్నాయి, పెద్దలు పండితులు చెబుతున్నారు, అలాగే పారాయణ చేసి ఫలితాన్ని పొందిన వాళ్ళు కూడా చెబుతున్నారు. మీరు చెప్పినట్టు గురుగారు పారాయణ చేసామండి, మాకు ఈ ఫలం సిద్ధించింది, మాకు ఈ కార్యక్రమం గట్టెక్కింది, మాకు ఈ ఉద్యోగం వచ్చింది, నాకు వివాహం వచ్చిందని చెప్పి చాలామంది చెబుతున్నారు. అంచేత ఆ పారాయణ క్రమాన్ని గురువుగారు చెప్పినట్టుగా తెలుసుకుని పారాయణ క్రమం చేసి చక్కగా బాగుంటుంది. అందువల్ల ఈ మొత్తం రామాయణ మహాకావ్యంలో సుందరకాండమునకు ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి స్పష్టంగా పండితులు చెబుతున్నారు. కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటామని అనుకున్నాం కాబట్టి కొన్ని ఉదాహరణ చెప్పుకొని వెళ్దాం. ఈ సుందరకాండంట పారాయణ చేస్తే శృణ్వన్ రామాయణం భక్త్య యపాదం పదమేవ సయాది బ్రహ్మణస్థానం బ్రహ్మణ బ్రహ్మణ పూజ్యతే సదా. మొత్తం రామాయణాన్ని పారాయణ చేయాలండి, ఏమైనా ఒక్క సుందరకాండం చెప్పుకుంటున్నప్పటికీ రామాయణం మొత్తం కూడా చాలా విశిష్టమైనది కాబట్టి ఎవరైతే రామాయణాన్ని పారాయణ చేస్తారో లేదా భక్తితో దాన్ని వింటారో ఒక పాదం కానీ శ్లోకం కానీ వింటారో వాళ్ళందరికీ బ్రహ్మణస్థానం సయాతి, బ్రహ్మస్థానం అంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పి మనకి చక్కగా దీంట్లో చెప్పబడుతుంది. అంతేకాకుండా ఈ సుందరకాండం కనుక పారాయణ చేసినప్పుడు శాంతి కర్మాణి సర్వత్ర తథా దుస్వప్న దర్శనే. ఎవరికైనా ఒక దుస్వప్నం వచ్చినట్లయితే గురువుగారు చాలాసార్లు చెప్పారు స్వప్నాన్ని గురించి, స్వప్న దాన్ని జాతకించి బృహస్పతి ఒక మంచి గ్రంథం రాశాడు, స్వప్న ఫలము అనే పేరుతో బృహస్పతి ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు. మనకి ఏ రకమైనటువంటి కళ వస్తే మనకు మేలు జరుగుతుంది, ఎటువంటి కళ వస్తే మనకి నష్టం జరుగుతుంది, కష్టం కలుగుతుంది, అది కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒకటి రెండు అంశాలు చూసినట్లయితే ఏదో బంగారపు వృక్షం అంటే ఒక చెట్టు బంగారంతో నిండి ఉంది అనే కళ రాకూడదు. అలాగే సీతాదేవి సుందరకాండంలోనే చెప్పింది ఒక వానరుడు కళ్ళలోకి రాకూడదు. అయితే వానరుడు అంటే సాక్షాత్ భగవత్ స్వరూపుడు అయితే రావచ్చు. మనం భగవంతుని ఆలయంలోకి వెళ్ళాం, ఆ భగవంతుని నమస్కారం చేసుకున్నాం, ఆయన రూపం మనకి కళ్ళ వస్తే పర్వాలేదు. మామూలుగా ఎక్కువ భాగం నల్లగా ఉండే మూతుంటుంది, కొండముచ్చులు అంటాం, లాంగోలములు అంటాం, అది ఎక్కువ కళ్ళలోకి వస్తే మంచి పద్ధతి కాదు, శుభం కలదని చెప్పి పెద్దలు చెబుతున్నారు. స్వప్న ఫలితంలో కూడా అలా ఉంది. అంటే ఇలాంటివి దుస్వప్నములు వచ్చినట్లయితే ఎవరైతే ఈ సుందరకాండను పారాయణ చేసుకుంటారు, ఎవరు చేయక్కర్లేదండి, మీ అంతటి మీరు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా చదువుకున్నట్లయితే సుందరకాండముని వాళ్ళకి దుస్వప్నము యొక్క చెడు ఫలితములు నశిస్తాయి, ఆ పైన మంచి స్వప్నములు మాత్రమే వస్తాయి, ఇక చెడు స్వప్నములు రావు. అంటే తప్పనిసరిగా మనం ఈ స్వప్నములు కలిగినప్పుడు మంచా చెడా ఆలోచించుకుని ఆ మంచి కలిగినప్పుడైతే పర్వాలేదు, మంచి కలిగినప్పటికీ భగవంతుని ఆరాధన చేయాలి, చెడు కలిగినప్పుడు మాత్రం తప్పనిసరిగా పారాయణ చేసి ఆ భగవంతునికి అరటిపళ్ళు ఏదో నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించినట్లయితే తప్పనిసరిగా ఈ దుస్వప్న యొక్క చెడు ఫలితములు తొలగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. గ్రహపీడాసు ఉగ్రాసు, ఒక్కొక్కసారి గ్రహములు పీడిస్తూ ఉంటాయని, మనం ఎంత పూజ చేసినా ఆ గ్రహముల యొక్క పీడ తప్పదు. పూర్వజన్మలో చేసిన పాపకృత్యములు కానీ ఈ జన్మలో ఇంతకుముందు చేసినటువంటి పాపకృత్యములు కానీ తెలుసో తెలియకో పాపాలు చేస్తూనే ఉంటాం. అన్నీ తెలిసి చెక్కల తెలియకుండా కూడా చేస్తూ ఉంటాం, మనం నడుస్తూ ఉంటాం, క్షేమలు అవి పడి మరణిస్తూ ఉంటాయి, అది కూడా జీవహింస కిందే లెక్క. అయితే ఏంటంటే మనం తెలియక చేసాం కాబట్టి శిక్ష కొంత మనకి పీనల కోర్టులో కూడా ఏముందండి, కావాలని చేస్తే ఎక్కువ శిక్ష పడుతుంది, తెలియకుండా పొరపాటుని ఈ పరిస్థితుల ప్రభావాలు చేస్తే శిక్ష తక్కువ పడుతుంది, జడ్జిగా తక్కువ శిక్ష వేస్తారు. అట్లా మనకు కూడా అంతే. అంచేత ఆ విధంగా మనం చేస్తాం కాబట్టి ఈ చేసిన పాపములకు గ్రహపీడ, గ్రహములు నవగ్రహములు ఉన్నాయి కదండి, ఈ నవగ్రహములు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, ఇట్లాంటి బుధుడు, బృహస్పతి, రాహువు, కేతువు, అందరికీ మించి శనీశ్వరుడు. చాలామందికి శనీశ్వరుడు అంటే భయం, కానీ యథార్థానికి అది నిజం కాదండి, యథార్థం కాదు. శనీశ్వరుడు తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నాడు. మనం చేసినటువంటి పాపములలో కొంత భాగాన్ని ఈ లోకంలో అనుభవించాలండి, అలా అనుభవింపజేసేది శనీశ్వరుడు. అది ఆయన పేరు శని అండి. చాలామంది శని శని అంటారు. శని అని పిలిస్తే ఆయన కోపం వస్తుంది, శనీశ్వరుడు అంటే ఆయన కోపం రాదు. అది ఈశ్వరుడు ఏమన్నాడంటే, ఓ శని, ఈ రోజు నుంచి నువ్వు నా పేరు కూడా కలుపుకుని శనీశ్వరుడిగా నువ్వు గౌరవింపబడతావు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ శనీశ్వరుని యొక్క కథ నన్ను గురుగారు చెప్పడం జరిగింది. ఏ విధంగా పీడించడు ఆంజనేయ స్వామి, ఏ విధంగా పూజించినట్లయితే ఆయన మనం పట్టుకోవడం చెప్పడం జరిగింది. చెప్పొచ్చేది ఏంటంటే, శనీశ్వరుడు ఏం చేస్తారంటే, మనం చేసిన పాపకృత్యాల్లో ఉన్నటువంటి పాపాన్ని కొంత ఈ లోకంలో తగ్గిస్తాడు, మిగిలిన భాగం ఉంది అది అక్కడ నరకంలో యమధకం రాదు శిక్ష వేస్తాడు. కొంత పాపం ఇక్కడ, మిగిలిన పాపం అక్కడ. అంటే పాపం జోలికి వెళ్ళకండి, సాధ్యం తెలిసి ఎవరు పాపం చేయొద్దు, పుణ్య కార్యక్రమాలు చేయని, గత పాపాన్ని పోగొట్టుకుందుకు కూడా దానాలు ధర్మాలు చేసినట్లయితే అవి కూడా కొంతవరకు తగ్గడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి ఆ విధంగా అందుకే శనీశ్వరుడు కూడా మరి ఆయన కనుక చక్క పూజించినట్లయితే, ఆయన తైలాభిషేకం చేసినట్లయితే, నల్లని వస్త్రాలతో ఆయన అర్చించినట్లయితే మనకు ఉన్నటువంటి శిక్షలో కొంత భాగాన్ని తగ్గిస్తాడు అని కూడా శాస్త్రం చెప్పింది. ఆ విధంగా కూడా శని 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 అనుకోకూడదండి, శనీశ్వరుడు శనీశ్వరుడు అనుకుని ఆ శనీశ్వరుడు అర్చన చేసినట్లయితే దోషంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని తగ్గించి శిక్షని సులభతరం చేస్తాడు. అంచేత గ్రహపీడాసు ఉగ్రాసు, భయంకరమైనటువంటి ఈ గ్రహముల యొక్క పీడ ఉంది, అది చాలా కష్టం. అందుకే చాలామంది చేస్తారంటే గ్రహములకు నక్షత్రములకు శాంతి, గ్రహములకు కూడా జపం చేయించుకుంటారు, సూర్యగ్రహానికి, చంద్రగ్రహానికి, ఏది ముఖ్యంగా మనశ్శాంతి కావాలంటే చంద్రుని యొక్క ఆశీస్సులు కావాలి మనకి. అటువంటి గురుగారు విచ్చేస్తున్నారు, మనందరూ లేచి నిలబడి కూర్చోండి. అలాగే రోగేషు విషమేషు చ, భయంకరమైనటువంటి రోగాలు మనం చుట్టుముట్టినప్పుడు మనం కూడా చూస్తున్నాం, అప్పుడప్పుడు విపరీతమైనటువంటి జ్వరాలు కానీ, కరోనా వంటి రోగాలు కానీ, ఉగ్రమైనటువంటి రోగాలు వస్తూనే ఉన్నాయి. అటువంటి భయంకరమైనటువంటి రోగములు వెంటాడినప్పుడు అరణ్యే ప్రాంతరేవాపి, అడవుల్లో సంచరించి అడవుల్లో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, శస్త్ర చోర అగ్నిపీడని, ఈ శస్త్రం అంటే మనకు తెలుసు కదా అస్త్రములుతో, శస్త్రములు అంటే మామూలుగా ఉండే బాణాలని చెప్పుకున్నాం, అస్త్రములు అంటే మంత్రపూరితమైనటువంటి బాణములను చెప్పుకున్నాం. ఈ శస్త్ర అంటే ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు, ఒకటి కత్తులు కటారులు, వీటి ద్వారా మనకి ఏదైనా ఇబ్బంది కలిగినా, లేదా ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటారు కదండి, శస్త్రం అంటే అది కూడా శస్త్రంగా లెక్కే కాబట్టి శస్త్రచికిత్స చేశారంటారు కదా, అటువంటి శస్త్రచికిత్సలు చేయించుకుంటున్నప్పుడైనా, లేదా అగ్ని బాధలు కలుగుతున్నప్పటికీ, లేదా ఈ శస్త్ర చోర దొంగల భయం, దొంగల వల్ల పీడింపడుతున్నప్పటికీ, అటువంటి సమయాల్లో కానీ, సర్వాస్వాపత్సు ఘోరాసు, ఇక ఒకటి ఒకటి రెండు అని చెప్పడం ఎందుకండి, సమస్తమైనటువంటి ఈ ఆపదలు కలిగినప్పుడు, అది ఏ రకం దీంట్లో చెప్పక్కర్లేదు, అటువంటి ఆపదలు కలిగినప్పుడు, నైతస్మాత్ తారకం పరం, అటువంటి సమయంలో ఈ సుందరకాండమును పారాయణ చేయడం కంటే అంతకంటే మించినటువంటి ఔషధము కానీ, మించినటువంటి పరికరం కానీ, మించినటువంటి ఉపాయం కానీ మరొకటి లేదు అని చెప్పి ఈ సుందరకాండ యొక్క విశేషత పెద్దలు చాలా బాగా చెప్పారు. అటువంటి సుందరకాండని మనం ఆయా సందర్భాల్లో పారాయణ చేసుకుని ఆయా కష్టముల నుంచి మనం బయటపడే మార్గం చేసి, అటువంటి మహత్తరమైన కావ్యం శ్రీమద్ రామాయణము. శ్రీమద్ రామాయణంలో విశిష్టమైనటువంటి కావ్యంగా పరిగణింపబడి సుందరకాండము. ఈ అంశాన్ని మనం తెలుసుకుని మనం సుందరకాండ పారాయణ చేసుకున్నట్లయితే అద్భుత ఫలితం వస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గురుదేవులకి పాదపద్మములకు నమస్కారములు, అట్లాగే మీ అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ స్వస్తి.
సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిచారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రయీపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం